దేవుని వాక్యమునందు కొద్దాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 2:41 41 నుంచి 47 వరకు చదువుకుందాం. 41-42 చదువుకుందాం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును, సహవాసముందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ప్రార్థన చేసుకుందాం. చదువుబడ్డ లేఖన భాగం నుంచి ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, ఏకీభవించండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారి అయిన ప్రభు, మహిమ కలిగిన రాజా, ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదైన దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. మా ప్రభు, మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈ దినం, ఈ దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. 17వ తేదీ కొరకై మీకు వందనాలు. మరొక ఉపవాస దినాన్ని మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు. ఈ దినం ప్రభు మీ సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతూ ఉండగా ఉదయకాలపు ధ్యానాన్ని, మధ్యాహ్న కాలపు ఉపవాస ప్రార్థనని, సాయంకాలపు సెంట్రల్ కాన్ఫరెన్స్ ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చమని వేడుకుంటున్నాం. నమ్మదైన దేవుడు, ప్రార్థనలకించి దేవుడు, ప్రత్యుత్తరమిచ్చి దేవుడు అని నమ్మి స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తున్నాం. ఉదయకాలం మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తున్న తెలంగాణ ఎలక్ట్రికల్ సహవాసాన్ని మీరు కృపలో జ్ఞాపకం చేసుకోండి. రేపు వారి మధ్య గృహదర్శనాలు ఆదివారం సాయంత్రం ఆత్మీయ కలయిక. నిబిడ్డలను మీరు వైకపరచడానికి మీరు ఇష్టపడ్డారు. ఆశ మీరు పుట్టించారు. వారిని మీరు కట్టారు. గొప్ప కార్యాలు మీరు ఉద్దేశించారు. మీ నామ ఘనత కొరకు ప్రభు కార్యం అంతటిని జరిగించమని వేడుకుంటున్నాం. ఉదయకాలం వచ్చిన ప్రియులందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. అల్పుణ్ణి నన్ను జ్ఞాపకం చేసుకోండి. రావలసిన వారిని జ్ఞాపకం చేసుకుని నడిపించండి. చాలా ప్రాముఖ్యమైన సంఘ విషయాలు మాతో మాట్లాడుతూ ఉన్నారు. ధ్యానించడానికి, దేవ అన్వయించుకోవడానికి నాకు మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మరొకసారి ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ప్రాముఖ్యంగా గత కొన్ని దినాలుగా శుక్రవారం ఉదయకాలపు ధ్యానాల్లో భాగంగా సంఘ సత్యాలను ధ్యానం చేస్తూ ఉన్నాం. సంఘ విషయాలను ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో ప్రాముఖ్యంగా ఆది సంఘం ఎట్లా ఉంది, ఆదిమ సంఘం ఎట్లా ఉంది అన్న విషయాలు కూడా మనం స్టడీ చేయడం ప్రారంభించాం. వాటిని మీ గమనాన్ని తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. ఆది సంఘానికి, నీటి సంఘానికి, ఆది సంఘానికి, ఆధునిక సంఘానికి ఉన్న వ్యత్యాసాలను మనం స్టడీ చేస్తూ వచ్చాం. వాటి మీద కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు, అవసరమైన విషయాలు. తప్పకుండా మనం బైబిల్ గ్రంథాలు తెరిచి ఈ విషయాలను మీరు మరలా ధ్యానం చేయాల్సిందిగా కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అందులో మనం ఇప్పటి వరకు కొన్ని విషయాలు మీ గమనానికి తీసుకొచ్చాను. మరికొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి పంచుకోవడానికి ఆశపడతా ఉన్నా. మనం సంఘం కట్టుబడింది పెంతకోస్త దినమందు పరిశుద్ధాత్మ దేవుని రాకడ తర్వాత. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వాగ్దానం చేసినప్పుడు కానీ నా సంఘాన్ని కడతాను అన్నారు, అట్లాగే కట్టారు. ఆ సంఘమే నేడు విస్తరించి ఉంది. ఏ సంఘమైనా సరే ఆది సంఘం యొక్క అడుగు జాడల్లో నడవటం ఆత్మీయ జీవితానికి మంచిది. యేసుక్రీస్తు ప్రభు కట్టిన ఆ సంఘ నియమాలను పాటిస్తూ అందులో మనం కొనసాగడం ఆత్మీయ జీవితానికి మంచిది. అందులో మనం చూసాం ఆది సంఘం అనుదిన భక్తిని చేసినట్లుగా మనం చూడగలిగాం. ప్రతిదినం కొడుకున్నారు. ఆధునిక సంఘం నేడు కేవలం ఆదివారానికి పరిమితం అయిపోయింది. ఆదివారం మాత్రమే సంఘ కార్యక్రమాలు, ఆదివారం మాత్రమే ఆరాధన. సోమవారం నుంచి శనివారం వరకు ఏమాత్రం సంఘం కూడుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగానే ఉంది. అది సంఘాన్ని నామకార్థ స్థితి తీసుకొస్తున్నట్లుగా చూడగలుగుతాం. రెండోది, వారు ఇంటింటా కూడుకున్నారు. ఆదిమ సంఘం కూడుకోవడానికి పరిశుద్ధ స్థలం, ప్రత్యేక స్థలం అంటూ వారు ఏం పెట్టుకోలేదు, ఇంటింటా కూడుకున్నారు. ఆధునిక సంఘం మాత్రం సంఘము అనగానే బిల్డింగ్ అనిపిస్తా ఉంది, విపరీతంగా ఖర్చు పెడుతున్నారు, లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. ఆ బోధ దాని మీదకి డైవర్ట్ అయిపోయింది, ఆస్తుల సంపాదన ప్రాముఖ్యమైపోయింది, దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. ఈవెన్ చిన్న పాస్టర్స్ కూడా, కొత్తగా సేవకు వచ్చిన వాళ్ళు కూడా సేవ చేయాలంటే మందిరం ఉండాలి అన్న ఆ తప్పుడు అభిప్రాయంలోకి సంఘం వెళ్ళిపోతా ఉంది. అట్లాగే ఆ మూడవ మాటగా ఆరాధన విధానం. ఆది సంఘం అయితే ఆరాధనలో ప్రార్థన, వాక్యము, సహవాసము మూడింటికి ప్రాముఖ్యత ఉంది. నేటి సంఘాల్లో వాక్యానికి సమయాన్ని ఇవ్వట్లేదు, వాక్యానికి సమయాన్ని ఇవ్వట్లేదు, పాటలకి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నారు, ఈవెన్ విజ్ఞాపన ప్రార్థన లేవు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలిసి మాట్లాడుకోవడం కూడా కాబట్టి డైవర్ట్స్ను ఆరాధన విధానం కూడా మారిపోయినట్లుగా చూసాం. నాలుగవది బోధ. ఆది సంఘము పునరుద్ధానం గురించి బోధించారు. వారి బోధ రాబోయే జీవితం కొరకు, మరణం తర్వాత జీవితం కొరకు ఉంది. ఆధునిక సంఘంలో బోధ ఈ జీవితం కొరకు మాత్రమే బోధిస్తున్నారు. ఆశీర్వాదాల కొరకు బోధిస్తున్నారు. ఆదరణ కలిగించే బోధ, కానుకలు బోధ, భిన్నమైన బోధలు సంఘంలో చూస్తున్నాం. ఐదవ మాట, ఇవి గతంలో ధ్యానం చేశామండి, జస్ట్ మీకు చూపించి మిగతా విషయాలు మాట్లాడడానికి వెళ్తున్నాను. ఐదవ మాట, వారు భూలోకాన్ని తలకిందులు చేశారు. వారు లోకంతో కలిసిపోలేదు, లోకాన్ని ప్రభావితం చేయగలిగారు, లోకాన్ని తలకిందులుగా ఉన్న లోకాన్ని సరి చేయగలిగారు. ఆధునిక సంఘం అయితే లోకంతో రాజీ పడిపోయి లోక పోకడలు సంఘంలోకి వస్తున్నాయి, లోకంతో పోటీ పడుతున్నారు, లోకంతో కలిసిపోతున్నారు. ఇక్కడి వరకు ఈ 5 పాయింట్స్ మీద గత ధ్యానాల్లో మనం మాట్లాడుకున్నాం. ఇంకొక 6 పాయింట్, ఆది సంఘానికి ఆధునిక సంఘానికి వ్యత్యాసాలు ధ్యానం చేయటం ద్వారా. ప్రాముఖ్యంగా మనం ఎక్కడ డైవర్ట్ అయిపోయామో అక్కడ దిద్దుబాటు చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి, అక్కడ మరలా ఎర్లీ చర్చ్ ప్యాటర్న్ లోకి రావడానికి మనకు సహాయకరంగా ఉంటుంది. కాబట్టి నేను స్టాండర్డ్ బైబుల్, ఈ బైబిల్ గ్రంథంలో సంఘం అంటే ఏంటో దేవుడు మాట్లాడాడు, బైబిల్లో చెప్పిన సంఘానికి నేడు మనం చూస్తున్న సంఘానికి పోలికలు వ్యత్యాసాలు చూడడం ద్వారా మనం ఎక్కడెక్కడ డైవర్ట్ అవుతున్నామో అక్కడ దిద్దుబాటు చేసుకోవచ్చు. ప్రాముఖ్యంగా అలాగే పోల్చి నడుచుకుంటే ప్రమాదం లేదు, సంతోషకరం. అలా పోలి నడుచుకోకుండా డైవర్ట్ అయితే మాత్రం చాలా ప్రమాదం, దానికి దిద్దుబాటు అవసరము. సో మార్టిన్ లూథర్ కింగ్ ఎట్లాగైతే ఒక రిఫర్మేషన్ తీసుకొచ్చాడో, సంఘ సంస్కరణకు ఆద్యుడిగా నాంది పలికాడో, మరొక విధంగా మాట్లాడాలంటే మరొక మార్టిన్ లూథర్ కింగ్ కావాలి, లేదా మరొక రివైవల్ కావాలి, రిఫర్మేషన్ కావాలి, మరొక రిఫర్మేషన్ కావాలి. అంతగా సంఘం డైవర్ట్ అయిపోతా ఉంది, సంఘాన్ని డైవర్ట్ చేస్తా ఉన్నారు. నాయకులు వాక్యాన్ని పరిధిని దాటి, వాక్య నియమాలు దాటి సంఘాన్ని తీసుకెళ్లిపోతున్నారు. అది ప్రమాదకరమైన సంకేతం అని మనం ఎరిగితే మనం ప్రార్థన చేయగలం. కనీసం మన సంఘాలనైనా వాక్యం మీద ఆది సంఘం యొక్క అడుగు జాడల్లో కట్టుకోవడానికి సహాయకరంగా ఉంటుంది. ఇది మిగతా వారిని తక్కువ చేయడానికి కాదు, నిందించడానికి కాదు, కానీ ముందు మనం ఉన్నామో లేదో చెక్ చేసుకోవడం మంచిది. కొత్తగా సంఘాలు కట్టబడతా ఉన్నాయి, ఇలాగే సంఘం ఉండాలన్న అవగాహనలోకి రావటం మంచిది. ఎలక్ట్రికల్ సంఘం కట్టుబడింది నిన్న 15వ తేదీన, ఏలూరు స్త్రీల సంఘం కట్టుబడింది, చాలా సంఘాలు లాస్ట్ 62 సంఘాలు కట్టాం. ఈ సంవత్సరం 52 సంఘాలని మరలా ఫ్రెష్ గా టార్గెట్ తో వెళ్తున్నాము. ప్రభు లాస్ట్ ఇయర్ చేసిన కార్యాలే ఈ కార్యాలు చేయడానికి కూడా సమర్థుడు మారని దేవుడు. అయితే సంఘాలను కట్టడం ఒక వ్యక్తి అయితే, సంఘాలను ఆది సంఘం యొక్క అడుగు జాడల్లో నడిపించటం నిజంగా ప్రభు సంతోషిస్తారు, ఆత్మదేవునికి సంతోషం, మనం క్షేమాభివృద్ధి పొందుతాం. దాని కొరకు మనం స్టడీ చేస్తున్నాం. 6వ పాయింట్, వారు ఆదిమ సంఘం శిష్యులను తయారు చేశారు, నాయకులను తయారు చేశారు. ఇది మనకు అర్థం కావాలి. శిష్యులను తయారు చేశారు, నాయకులను తయారు చేశారు. అపొస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము 23వ వచనం. అపొస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము 23వ వచనాన్ని చదివితే, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి, ఈ మాట మీద మనసు పెట్టండి. ఇవన్న 21వ వచనం, వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత, శిష్యులను చేయటం, పెద్దలను ఏర్పరచడం, ప్రాముఖ్యంగా నాయకులను పెద్దలను నియమించటం మనం చూస్తున్నాం. అక్కడ ప్లూరల్ వర్డ్ అండి, పెద్ద కాదు, కాపరి కాదు, నాయకుడు కాదు. కొత్త నిబంధన సంఘం యొక్క లీడర్షిప్ ప్లూరల్ లీడర్షిప్, నాట్ వన్ మ్యాన్ షిప్, మోర్ దెన్ వన్, ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అక్కడ నేను ఉంటానన్నాడు. ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి సంగతి స్థిరపరచబడను అన్నాడు. మినిమం టూ ఆర్ త్రీ, ఇది వాక్య ప్రమాణం. కాబట్టి ఆది సంఘంలో వారు సంఘం పైన పెద్దలను నియమించారు. ఎక్కడి నుంచి వచ్చారు ఈ పెద్దలు? సంఘం తయారు చేసింది, సంఘంలో తయారయ్యారు, బయట వాళ్ళు ఎవరూ కాదు. ఇది ఫారెన్ లీడర్షిప్ కాదు, ఇది లోకల్ లీడర్షిప్. ఆ సంఘంలో నుంచే పెద్దలను ఏర్పరిచారు. కానీ నేడు సంఘాల్లో మనం ఒంటరిగా సేవ చేయటం, వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ లీడర్షిప్, ఇది ఇంకా దానేమంటారు వారసత్వపు నాయకత్వం, పైగా వారసత్వపు నాయకత్వం. వన్ మ్యాన్ షో, ఒకవేళ ఆయన కాకపోతే రెండో బ్రాంచ్ వస్తే ఆయన కుటుంబంలో నుంచే కొడుకు అల్లుడు, కొడుకు అల్లుడు. ఎవరితో కలవకపోవటం, ఎవరిని కలుపుకోకపోవటం, ఎవరిని కలుపుకోకపోవటం. డినామినేషన్ పేరు వ్యత్యాసం ఐడెంటిటీ కొరకైతే ఓకే. అన్ని ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఇన్ని సంఘాల్లో మీది ఏ సంఘం అంటే మాది ఫలానా సంఘము అని పేరు పెట్టుకుంటే సో ఐడెంటిఫికేషన్ కోసం ఓకే. పేరు వ్యత్యాసం పేరే కాదు, మొత్తం సంఘం గిరిగి తీసుకొని మీరు ఏ సంఘానికి వెళ్ళకూడదు, ఏ సేవకుడు మా సంఘంలోకి రాకూడదు, మేము ఎవరి మాట వినము, ఎవరు మాకు చెప్పనవసరం లేదు, మాకు మేము ప్రత్యేకం, మాది వేరే సామ్రాజ్యం, మీరు మేము వేరే లోకానికి చెందిన మనుషులు అన్న పోకడ్లు అన్న పోకడ్లు. నిజంగా డినామినేషన్స్ చాలా వేరియేషన్స్ తీసుకొచ్చాయి. కాబట్టి ఈ వన్ మ్యాన్ లీడర్షిప్ చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం, వాక్య విరుద్ధం, వాక్య విరుద్ధం. కాబట్టి ఎవరిని కలుపుకోవడం లేదు, ఒంటరిగా సేవ చేయాలనుకుంటున్నారు, అట్లాగే జవాబుదారితనానికి ఒప్పుకోవట్లేదు, ఎవరికి అకౌంటబుల్గా ఉండాలనుకోవట్లేదు, ఎవరికి అకౌంటబుల్గా ఉండాలనుకోవట్లేదు. 2015 నుంచి మిషన్ ట్రిప్స్కి వెళ్తా ఉన్నాను, మిషనరీని చూస్తున్నాను. రేపు 14వ తేదీన కూడా మరలా ఆయన పిలిచాడు వెళ్ళాలి. మహారాష్ట్రలో పీటర్ లూయిస్ గారు, ఆయన ఒక మిషన్ సంస్థకి ఫౌండర్, వాళ్ళ గ్రాడ్యుయేషన్కి రమ్మన్నారు. నా మొదటి అనుభవం నన్ను చాలా బాగా మార్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన సేవ చాలా బాగుంది, 10,000 మందిని సంఘాలకు నడిపిస్తున్నారు, 3,000 మందికి బాప్తిస్మ ఇచ్చారు, 60 చోట్ల VBS చిన్నపిల్ల క్యాంపులు రన్ అవుతున్నాయి, 105 బైబిల్ స్టడీలు జరుగుతున్నాయి. అప్పటికే 73 మంది నేటివ్ మిషనరీస్ తయారయ్యారు, మరాఠీ ప్రజల నుంచి మిషనరీస్ వచ్చారు. అది ఆయన సేవ మేము ఎలా చేస్తున్నామండి అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాకు సహజంగా ఆంధ్ర తెలంగాణలో ఎవరు రాజ్యాన్ని వాళ్లే కట్టుకుంటారు, సొంత రాజ్యాలు ప్రభు రాజ్యాలు కావు. సొంత రాజ్యం కట్టుకుంటే లాభం, గుర్తింపు ఉంటుంది, డబ్బులు వస్తాయి, మనం ఎవరి కోసమే పనిచేయట్లేదు, మనం మన కోసమే పనిచేస్తున్నాం, మనం ఎంత కష్టపడ్డా వృధా కాదు, కష్టానికి ఫలితం అక్కడే చూసేస్తాం, అప్పుడే చూసేస్తాం. ఆంధ్ర తెలంగాణ జరిగే సేవా విధానం ఇది. నేను ఈ మాట అన్నాను, నేను అన్నా ఇంత సేవ చేస్తున్నారు కదా, మీరెందుకు ఇంకా ఒక ఆర్గనైజేషన్ కింద ఉన్నారు, ఒక ఆర్గనైజేషన్ కింద ఉన్నారు, మీ అంతటి మీరే ఒక సొంతంగా సంస్థను పెట్టవచ్చు కదా అండి అడిగారు. వాస్తవం నా మనసులో ఉన్న నా మనస్తత్వం అది, మనం ఎందుకు ఒకరి కింద ఉండాలి, మనం ఎందుకు ఒకరి కింద పనిచేయాలి, మనం ఎందుకు ఒకరు సమాధానం చెప్పాలి అన్నది ఆంధ్ర తెలంగాణలో చూసిన సేవను బట్టి అలాంటి మనస్తత్వం. ఆ మాట అడిగితే ఆయన అన్నాడు, తమ్ముడా నన్ను ప్రశ్నించే వాళ్ళు ఉండటం నాకు ఆశీర్వాదం, నేను ఎలా చూస్తున్నానో నేను సాతాన్ని మోసం చేయకుండా ఉండడానికి, నేను ఎలాగున్నాను అన్నది నా పైన నాయకులు ఉండటం, నేనేం చేస్తున్నానో వాళ్ళు అడగకపోయినా నేనే అకౌంట్ చెప్పటం, నేనే లెక్కలు చెప్పటం, అది నాకు ఆశీర్వాదకరం అన్నాడు. నేను భ్రష్టుని కాకుండా ఉండాలంటే, నేను హెచ్చిపోకుండా ఉండాలంటే మాత్రం నన్ను దిద్దే వాళ్ళు ఉండాలి, నాకు మెంటర్స్ ఉండాలి. ఆ మాట నిజంగా నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసింది, సేవా జీవితాన్ని. అందుకొరకు ఎస్ఎఫ్జే పరిచర్యలో ఎక్కువగా మిషనరీస్ ఇన్వాల్వ్ చేస్తాం. ఈవెన్ ఎస్ఎఫ్జి ప్రేయర్ పాయింట్స్ గ్రూప్ లో అందులో ఈ పీటర్ లూయిస్ గారు ఉంటారు, వాట్సన్ గారు ఉంటారు, పిల్ల వెంకటరత్నం అని ఉంటాడు. అందులో నేను అభిమానించే కొంతమంది నాయకులు, నన్ను ధైర్యంగా దిద్దుబాటు చేయగల నాయకులు ఉన్నారు. ఎస్ఎఫ్జేకి ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంది, అందులో వాళ్ళందరినీ మాట్లాడడానికి ప్రశ్నించడానికి పెట్టాం. అందులో ట్రెజరర్ కొరకు నేను చెప్పగలను, శాలేమన్నా ట్రెజరర్ బాధ్యతలు తీసుకో అన్నా అన్నప్పుడు ఒకే ఒక మాట అన్నాడు, తమ్ముడా ఏమాత్రం తేడాలు జరుగుతావన్నా నేను ఖచ్చితంగా చెప్తాను, లేకపోతే తప్పుకుంటాను, అలాగైతేనే నేను ఉంటాను. అలాంటి మాకు కావాలి, డబ్బుల దగ్గర తేడాలు జరుగుతూ ఉంటే మమ్మల్ని గద్దించాలి, మాకు నువ్వే కరెక్ట్ అని చెప్పేసి ఆయన్నే పెట్టాం. జవాబుదారితనం కోరుకోవటం మంచిది, పెద్దలు ఒకరికంటే ఎక్కువ మంది ఉండటం మంచిది, ఏం చేస్తున్నా మాట్లాడుకొని ఏకాభిప్రాయానికి వచ్చి చేయడం మంచిది. చాలా ట్రెడిషనల్ చర్చెస్ లో ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది, కానీ అంత లాలూచి రాజీ పడిపోయి ఉంటారు. అందరూ అన్ని సంఘాలు ఎలా ఉన్నాయని చెప్పను కాని మెజారిటీ అలాగే ఉన్నాయి. మారు మనసు లేని వాళ్ళు, మారు మనసు లేని వాళ్ళు, సాక్ష్య జీవితం లేని వాళ్ళు, సొసైటీలో ఉద్యోగం డబ్బు ఉన్నవాళ్ళు, సంఘాన్ని ఎలా నడిపించాలో తెలియని వారు, బైబుల్లో ఏముందో తెలియని వారు, అది పెద్దలు అన్నప్పుడు పెద్ద అధ్యక్షుడు ఎలా ఉండాలి అన్న మాట దగ్గర పౌలు తిమోతి పత్రికలోను తీతు పత్రికలోను రాశాడు ఎలా ఉండాలి. ఈ వాక్యాన్ని బోధించే సామర్థ్యం కూడా ఉండాలి అంటాడు, అక్కడ వాక్యాన్ని చెప్పగలిగిన వారుగా కూడా ఉండాలి. భిన్నమైన బోధలోకి వెళ్ళిపోకుండా ఉండడానికి సంఘాన్ని కాపాడేవారుగా కూడా ఉండాలి అంటాడు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు పెద్దల విషయంలో రాయబడ్డాయి, అధ్యక్షుల విషయంలో రాయబడ్డాయి. ఇక్కడ మీరు కాపరి అన్న, పెద్ద అన్న, అధ్యక్షుడన్న వేరు వేరు వచనాలు వెలుగులో చూసినప్పుడు ఒకటే అర్థమిస్తుంది, ఒకటే అర్థమిస్తుంది. ఆ రోల్స్ అన్ని పేరు ఒకటే గాని ఆ రోల్స్ అన్ని కామన్, ఆ రోల్స్ అన్ని కామన్. కాబట్టి అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. ఆది సంఘంలో పెద్దలను సంఘ నాయకులుగా నియమించడం మనం చూస్తున్నాం. నేడు సంఘాల్లో పెద్దలు కాదు, పెద్ద వన్ మ్యాన్, ఒకరే అన్ని పనులు చేస్తా ఉన్నారు, ఒకరే అన్ని పనులు చేస్తా ఉన్నారు. తీతు పత్రిక ఒక మాట చదవాలండి, తీతు పత్రిక మొదటి అధ్యాయము, తీతు పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం, 9వ వచనం, 5వ వచనంలో ఈ మాట రాయబడింది, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ మళ్ళా పెద్దలను నియమించుచ్చు, పెద్దలను ప్లూరల్ వర్డ్ నియమించుచ్చు, నియమించు నిమిత్తమే నేను క్రియతులను వడిచి వచ్చి తిని. ఆ పెద్ద ఎలా ఉండాలి అన్న వాటి దగ్గర క్యారెక్టర్స్ అన్ని మాట్లాడుతూ ఇలా అంటాడు కింద 9, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును. ఇది ఆరోగ్యకరమైన బోధ, ఇది అనారోగ్యకరమైన బోధ. ఈ బోధ హితము, ఈ బోధ హితము కాదు అని ఎరగాలి, అదే చెప్పాలి. హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడి వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు. ఖండించడానికి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పగలగడానికి, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునేవాడై ఉండాలి. కాబట్టి బేసిక్స్ ఉండాలి, బైబిల్ ఫౌండేషన్ ఉండాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎస్ఎఫ్జేలో సంఘాల మీద కోఆర్డినేటర్స్ ని,
ఇద్దరిని ముగ్గురిని నియమిస్తున్నాం. నియమించేటప్పుడు ఈ అర్హతలన్నీ ఉన్నాయంటే లేవు. కానీ నియమించిన తర్వాత ఈ అర్హతలన్నింటినీ నేర్పించడానికి మిషన్ ట్రిప్స్ తీసుకెళ్తున్నాము, ఆన్లైన్ ట్రైనింగ్స్ పెడుతున్నాం. ఈవెన్ ఎలాంటి ఫేజ్కి వచ్చామంటే ఎస్ఎఫ్జేలో వాక్యం చెప్తున్న వాళ్ళు ఉన్నారు, వాక్యం చెప్పనిస్తున్నాము, కానీ స్టిల్ దే హ్యావ్ టు లెర్న్. అయినా మీరు తర్పీదు పొందాలి. ఎలాగా బైబిల్ కాలేజీలో తర్పీదు పొందలేకపోయాం, మీకు తర్పీదు ఇస్తామని చెప్పి మళ్ళా ఈ సంవత్సరం కూడా కొత్త బ్యాచెస్ రెడీ చేస్తున్నాం. ఎవరైతే తర్పీదుకు వస్తారో వాళ్ళు మార్చుకుంటారు, నేర్చుకుంటారు, బాగుంటారు. మేము పరిపూర్ణ జ్ఞానవంతులు, మాకు ఏ శిక్షణ అవసరం లేదు అనుకుంటారో అలాంటి వాళ్ళని ఇక ఈయన మార్చడం మన వల్ల కాదు, కానీ ఆయన్నే మార్చేసుకుని వేరే వాళ్ళని పెట్టుకోవడం మంచిది అన్న అభిప్రాయంలోకి వచ్చి, వాక్యం చెప్పేవాళ్ళు ఏ శిక్షణ లేకపోతే వాక్యం చెప్పడానికి వీల్లేదు. ఈవెన్ కోఆర్డినేటర్స్ బాధ్యత తీసుకొని ఏ శిక్షణ పొందకపోతే కోఆర్డినేటర్స్ కొనసాగడానికి వీల్లేదు. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే ఈవెన్ బోధ విషయంలో చాలా క్యారెక్టర్స్ రాయబడ్డాయి. బోధ విషయంలో కూడా హితబోధను అందించాలి, అబద్ధపు బోధను ఖండించాలి, అబద్ధపు బోధను ఖండించాలి, నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకోవాలి. అవి నాయకుల యొక్క లక్షణాలుగా చూడగలిగాం. ఆదిమ సంఘంలో నియమించారు పెద్దలను. పెద్దలు ఇది నేను ఎలా అంటారు అంటే ఈ ఒక్క సంఘాన్ని సపోర్ట్ చేస్తున్నాను కాదు, కానీ నాకు నచ్చుతుంది. ఈవెన్ బ్రదర్ అండ్ అసెంబ్లీస్ లోను అక్కడ బ్రదర్స్ ఉంటారు, టీం పనిచేస్తుంది, బాగుంటుంది. కొంచెం బైబిల్లో చెప్పిన ఈ విధానాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారు, మంచిది. ఏ సంఘమైనా సరే ఒక వ్యక్తి భారంతో స్టార్ట్ అయినా ఆ వ్యక్తి మిగతా వాళ్ళని తనతో పాటు మిగతా వాళ్ళతో పాటు ఉండాలి, మిగతా వాళ్ళని పెట్టుకోవాలి. పెద్దలు డమ్మీలుగా ఉండకూడదు, ఎగ్జిక్యూటివ్ బాడీ డమ్మీలుగా ఉండకూడదు. మంచిది, ముందుకు వెళ్దాం. 7వ పాయింట్, ఆదిమ సంఘం మిషనరీలను పంపించారు. ఆది సంఘం మిషనరీలను పంపించారు. అపోస్తుల కార్యాల గ్రంథం మనం మొదటి అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాట. ఆయన అంటారు, మీరు పైనుండి శక్తి పొందుతారు, పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఎందుకు మీకు శక్తి? శక్తికి తగ్గ పని ఉంది, శక్తికి మించిన పని ఉంది. కాబట్టి మీ శక్తి కాదు, దేవుడు తన శక్తిని మీకు ఇస్తున్నాడు. ఏంటా పని? యెరూషలేములో ఉన్న స్థలంలో, యూదయ మీ దేశంలో, సమరయ మీ పొరుగు దేశంలో, భూదిగాంతముల వరకు మీరు చేరుకోవాలి, నాకు సాక్షులై ఉందురు. సాక్షులు అన్న మాట దగ్గర మూల భాషలో మార్టైర్స్ అన్న పదాన్ని వాడారు. హతసాక్షులుగా ఉందురు, చావడానికి కూడా సిద్ధపడిపోవాలి. అది యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట. అన్నట్లుగానే ఆది సంఘంలో నుంచి తోమ భారతదేశానికి వచ్చాడు. అపోస్తులు ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు, ప్రపంచ దేశాలకు చేరుకున్నారు, తోమ భారతదేశానికి వచ్చాడు. దాన్ని మనం బైబిల్లో చాలా స్పష్టంగా చూస్తాం. 15వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము 4వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము 4వచనాన్ని చూస్తే, వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును, అపోస్తులను, పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించిరి. పౌలు బర్నబా తిరిగి మరలా ఎరుషలేముకు వచ్చారు. ఎరుషలేముకు వచ్చి ఆ విషయాలు చెప్తా ఉంటే వారు వాళ్ళ వివాదాలు తీరుస్తున్నారు, వారిని తిరిగి మరలా పంపుతా ఉన్నారు. ఆయన అదే అపోస్తలు ఎరుషలేము సంఘం పంపించింది. ఎరుషలేము సంఘం అట్టే పెట్టుకోలేదు, మా సంఘంలోనే ఉండాలి, మీరు వెళ్ళిపోతే ఎట్లాగా, మీరు తల్లి సంఘాన్ని బలపరచరా, మీరు ఎదిగిన తర్వాత తల్లి సంఘాన్ని మర్చిపోతారా, ఆ సెంటిమెంట్స్ ఏమీ వాడలేదు. ఇంకెంతకాలం ఉంటారు, మనం దేవుడు సిద్ధపరిచి లోకానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి మిమ్మల్ని పంపిస్తున్నాడు అన్న స్పృహతోటి, ఆయన వెళ్ళమన్నాడు అన్న స్పృహతోటి వాళ్ళు పంపించారు. వాళ్ళు వెళ్ళాలి అన్న గ్రహింపుతోటి వెళ్ళారు. వెళ్ళారు. యెరూషలేము సంఘం అపోస్తులను పంపించింది. రెండో మాట, అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయంలో అంతియొకయ సంఘం, అంతియొకయ సంఘం కూడా పంపించింది. 13వ అధ్యాయము 1వచనం నుంచి 4వచనాలు చదివితే అక్కడ పౌలు ఉన్నాడు, సీల ఉన్నాడు, సుసంఘ పెద్దలతోటి ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. 13వ అధ్యాయం 2వచనం, వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సీల గారు బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. బర్నబాను పౌలును ప్రత్యేక పరచండి, నేను ఒక ప్రత్యేకమైన పని ఇస్తున్నాను అన్నాడు. వాళ్ళు ప్రార్థన చేసుకుని దేవుడు చెప్తున్నాడు అన్నది కన్ఫర్మ్ చేసుకుని అలాగే పంపించారు. ప్రార్థన చేసి, సహోదరులరా, దేవుడు మీకు వేరే టాస్క్ ఇస్తున్నాడు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపించారు. అలా వాళ్ళు పంపకపోతే యూరోప్ ఖండానికి సువార్త వచ్చేది కాదు, ఆసియా ఖండంతో అయిపోయేది. ఆసియా ఖండంలో యెరూషలేములో ప్రారంభించబడ్డ ఆది సంఘం, యెరూషలేము సంఘం వారిని, వారు అపోస్తులందరినీ పంపించారు. వారి చేత ప్రారంభించబడ్డ అంతియొకయ సంఘం అదే ప్యాటర్న్ లో వారు కూడా మిగతా వాళ్ళని పంపించారు, నేడు సంఘం సేవకులను పంపటం లేదు, ఈవెన్ నేను ఈ మాట అంటారు, నేను చూసిన సేవ, నేను నేర్చుకున్న సేవ మిషనరీ సేవ లాంటిదంటే, ఒక సంఘం ఒక గ్రామంలో కట్టుబడితే ఆ గ్రామానికి వాళ్ళు ఏమి నేర్పించారంటే, నీకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో సంఘాలు లేవు, సువార్త లేదు, సేవ జరగటం లేదు, మీదే ఆ బాధ్యత. మీరు చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల కొరకు ప్రేయర్ మ్యాప్ కలిగి ఉండాలి. ఆ ప్రేయర్ మ్యాప్ తోటి ప్రార్థన చేయాలి. ప్రేయర్ మ్యాప్ తో ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా సర్వే చేయాలి, వెళ్ళాలి, పరిస్థితులు చూసి రావాలి. అల్టిమేట్ గా అక్కడ సంఘం కట్టాలి, మీరు ఆ గ్రామాన్ని చేరుకోవాలి, ఈరోజు విచిత్రమైన పోకడ ఏంటంటే, టౌన్ లో ఒక బిల్డింగ్ కడుతున్నారు, గ్రామాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి రావాలి అని పిలుస్తున్నారు. ఎట్లా వస్తారు? ఆయనేమో మీరు వెళ్ళండి అని మనకు చెప్పాడు, మనం వెళ్ళాలి. మనమేమో మీరు రండి అని పిలుస్తున్నాం. తప్పు కదా, వాక్య విరుద్ధం కదా, వాక్యాన్ని దాటిపోవడం కదా. వెళ్ళమని ఆయన చెప్తున్నాడు, వెళ్ళాలి. పంపమని ఆయన చెప్తున్నాడు, పంపాలి. పంపించకుండా అట్టి పెట్టుకోడు, మనం వెళ్ళకుండా వాళ్ళని రమ్మనడం. నిజంగా సంఘం ప్రభు మాటకి విధేయత చూపించట్లేదు, మీ బ్రాంచ్ ఎక్కడుందో చెప్పండి, అక్కడికి వస్తాను అని ఎవరైనా అంటే, మీరు ఎక్కడుంటారు? విజయవాడలో ఉంటారు. మా బ్రాంచ్ ఎక్కడుంది? హైదరాబాద్ ఉంది. మీరు ఎట్లా వస్తారండి హైదరాబాద్? విజయవాడ నుంచి హైదరాబాద్ మేమే అక్కడికి వస్తాం. మీరు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయండి, మేము మీ మధ్యకు వస్తాము, ఇంట్లో ఏర్పాటు చేసిన చాలు, ఖర్చు లేని ప్రాంతాలు ఏర్పాటు చేసిన చాలు అంటే బాగుంటది, బాగుంటారు, ఎక్కువ మంది రాగలుగుతారు. ఒకడు ప్రయాణం చేసి రావడం, ఇద్దరు ప్రయాణం చేసి రావడం ఈజీ. వీళ్ళందరూ అక్కడ దాకా ఎలా వస్తారు? వీళ్ళందరూ అక్కడ దాకా ఎలా వస్తారు? రాలేరు, రాలేరు. కాబట్టి పిల్లరా, ఆదిమ సంఘం భూదిగాంతాల వరకు పంపించింది. ఆధునిక సంఘం చుట్టుపక్కల పట్టణాలు, గ్రామాలకు కూడా పంపడానికి సిద్ధంగా లేరు, సిద్ధంగా లేరు. రెండు, మిషనరీ సేవ చేయాల్సిన బాధ్యత సంఘాలది, సంస్థలది కాదు, సంస్థలది కాదు, సంఘంది బాధ్యత. ఎరుసలేము సంఘం మిషనరీని పంపించింది, అంతియొకే సంఘం మిషనరీని పంపించింది. సంఘం చేయాలి ఈ పని. సంఘాన్ని ద్వారా దేవుడు తన జ్ఞానాన్ని వెల్లడి చేయాలనుకున్నాడు. సంఘం చేయట్లేదు, ఇప్పుడు సంస్థలు చేస్తున్నాయి. వాస్తవానికి సంస్థ చేయడం చాలా కష్టం. కానుకేమో సంఘంకి వస్తుంది, కానుకేమో సంఘానికి వస్తుంది. మిషనరీ సంస్థలేమో సంఘానికి కట్టరు, సంఘాలు కడితే మేము సంఘాలకు పోటీ అనుకుంటారని చెప్పి వాళ్ళు కానుకలు రా. డబ్బులేమో సంఘంలో ఉంటాయి, సేవ ఏమో సంస్థలు చేస్తుంటాయి. మరి డబ్బులు సంఘంలో ఉంటే అయితే నువ్వన్నా మిషనరీని పంపించు, లేదా మిషనరీ సేవ చేస్తున్నారు కదా వాళ్ళన్నా ప్రోత్సహించు. పంపము, పంపేదీ లేదు, ప్రోత్సహించేది లేదు. మరి ఏం చేస్తావు డబ్బులు? గత నెలలో వచ్చిన కానుకంతా తీసుకుని బ్యాంకులో డిపాజిట్ చేశాము, ఎప్పుడో 5 సంవత్సరాలకి మళ్ళా స్థలం కొంటాం, ఇంకొక మందిరం కడతాం. ఆడికి ఎంతమంది వస్తారు? ఇంకొక 50 మంది. ఎంత ఖర్చు పెట్టావు? 1 కోటి రూపాయలు. 50 మంది 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టడం ఏంటి? విడ్డూరంగా లేదా? అవును, భవిష్యత్తులో ఈ రేట్లు పెరుగుతాయి. అప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కోర్టుకి వెళ్ళేస్తారు, మా సంఘం మా ఆస్తులు, చంపేసుకుంటారు, చంపేసుకుంటారు, పరువు తీసుకుంటారు, కోర్టులకు ఎక్కుతారు. పిల్లరా అర్థం చేసుకుందాం, ఆయన గ్రేట్ కమిషన్ మత్తయి సువార్త 28:19-20, మార్కు సువార్త 16:15 బాగా ఫేమస్ అయ్యింది, కానీ అది సంపూర్ణమైన వాక్యం కాదు. గ్రేట్ కమిషన్ 5 చోట్ల రాయబడింది, 5 క్రోడీకరించి చూడాలి. కేవలం సువార్త చెప్పడం మాత్రమే మన బాధ్యత కాదు, బాప్తిస్మాలు ఇవ్వాలి, శిష్యులు చేయాలి, వాళ్ళకు బోధ చేయాలి. ఇది అందరి బాధ్యత, అన్ని సంఘాల బాధ్యత, అన్ని సంఘాల బాధ్యత. కాబట్టి అందులో భాగంగా ఒక సేవకుడిని లేదా సేవకులను పంపిస్తే వీరెళ్ళి 1 సంవత్సరం ఉండి, 2 సంవత్సరాలు ఉండి అక్కడ ప్రార్థన చేసి, అక్కడ సర్వే చేసి, నానా తంటాలు పడి చిన్న ప్రార్థనా గుంపును కట్టి దానికి ఒక నాయకుడిని లేదా 2 నాయకులు నియమించి మళ్ళీ వేరే గ్రామానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండి అక్కడ పరిచయం చేసి ఎక్కడ సంఘాన్ని కట్టి మళ్ళీ ఇంకో గ్రామానికి వెళ్ళి అట్లాగా వెళ్ళాలి, అలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి. కానీ అది జరగట్లా, అది జరగట్లా. ఉన్న ఆ బిల్డింగ్ని ఇంకా సుందరీకరిస్తున్నారు, ఉన్న ఆ స్థలాన్ని ఇంకా కుడి పక్కన ఎడం పక్కన స్థలాలు కొనాలనుకుంటున్నారు. పెద్ద బ్రాంచ్లు, నేనంటానండి మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. మా మందిరం సరిపోవట్లేదండి, మరేం చేస్తావు? మా మందిరం పక్కన కొట్టేస్తామండి, ఇంకొక పెద్ద మందిరం కట్టుకుంటాం. ఫూలిష్నెస్. నీ మందిరం సరిపోకపోతే ఉన్న మందిరాన్ని పడగొట్టి 1 కోటి రూపాయలు నాశనం చేసి దానికి మరలా కానుకల కోసం సంఘంలో మందిరం కడుతున్నాం, డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఈ అడిగే నాన్ సెన్స్ అంతా పక్కన పెట్టి ఈ మందిరంలో ఎక్కువైపోయారు కదా, ఇంకొక మందిరం వాళ్ళకి అనుకూలంగా ఉన్న ప్లేస్ లో ఎక్స్టెండ్ చేయి. కనీసం ఏ ప్రాంతాలకు ఎక్కువ మంది వస్తున్నారో మీరు రావద్దండి, మీ దగ్గరికి మేము ఆరాధన తీసుకొస్తాం, అక్కడ మేము ఒక సంఘం కడతాము అని చెప్పండి. 10 స్థలాల్లో సంఘాన్ని ఏర్పాటు చేయండి. ఎంతో దూరం నుంచి వస్తున్న ఆ 10 మంది వాళ్ళ లోకల్లోనే ఒక సంఘం వచ్చేసరికి 20 మంది అవుతారు, 30 మంది అవుతారు, 40 మంది అవుతారు. ఈవెన్ ఆన్లైన్లో మన సంఘాలని విడదీస్తే, ఆన్లైన్లో మన సంఘాలను విడదీస్తూ ఉంటే కౌంట్ పెరుగుతుంది. మనకేంటంటే దూరము భారము లేదు, రావడం పోవడం లేదు, ఎక్కడి నుంచైనా రావచ్చు. కానీ కంట్రోలింగ్, మానిటరింగ్ అన్నది కష్టమవుతుంది. కాబట్టి విడదీసేసరికి ఏమవుతుందంటే గ్రోత్ ఉంది. పెద్ద పెద్ద సంఘాలు, మా సంఘానికి 1000 మంది వస్తారు, 5000 మంది వస్తారు, 10000 మంది వస్తారు. నిజంగా ఫూలిష్నెస్. అంతమంది రావాలి అని నువ్వు అనుకుంటున్నావు కదా, అంతకంటే ఎక్కువ మంది వస్తారు. నువ్వు డీసెంట్రలైజ్ చేయగలిగితే, వాళ్ళకి అనుకూలంగా ఉన్న స్థలాల్లో పెట్టగలిగితే. ఆంధ్రాలో, తెలంగాణలో ఒక వింత సేవకుడు ఉన్నాడు, ఇంకెవరు కనపడరు, ఆయన ఒక్కడే కనపడతాడు. బ్రాంచ్లు పెడుతున్నాడు. ఎలాంటి బ్రాంచ్లు అంటే డిజిటల్ స్క్రీన్ అన్నమాట. ఆయన అక్కడికి వెళ్ళిపోతాడు, ఆ డిజిటల్ స్క్రీన్ మీద ప్రత్యక్షం అవుతా ఉంటాడు. ఎంత ఘోరమో, ఎంత ఘోరమో. ఏమి ఇంకెవరు లేరా, ఇంకెవరు లేరా? ఉన్నారు, కానీ ఎవరికి అవకాశం ఉండదు. ఒక్కడే దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనుడు. ఈ మాట దయచేసి గమనించండి, కొత్త నిబంధన ప్రకారంగా దైవజనుడు, అభిషక్తుడు, పరిశుద్ధుడు, అవి తప్పుడు అవగాహన. బైబిల్ ఏమంటుందంటే అందరం పరిశుద్ధులమే, అందరం యాజకులమే, అందరం దేవుని సేవ చేయాలి. పాత నిబంధనలో ఉన్న విధానం ఇప్పుడు లేదు. అందరూ, మొదటి పేతురు 2:9 మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాణి గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడ్డ వంశం, రాజులైన యాజక సమూహం. యాజకుడు కాదు, యాజకులు, ప్లూరల్ వర్డ్స్. అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. వాళ్ళు లోకమంతటి కొరకు ప్రార్థన చేశారు. ఒక ఆయన లాగా అన్నాడు, ఒక ఆయన లాగా అన్నాడు, వర్క్ లోకల్లీ, థింక్ గ్లోబల్లీ. నువ్వు ఉన్న స్థలంలో ఆ ప్రాంతం కొరకు పనిచే, కానీ నీ ప్రార్థన మాత్రం ఆ ప్రాంతానికి పరిమితం కాకూడదు. నీ దృష్టి ఆ ప్రాంతానికి పరిమితం కాకూడదు. అంతటా అందరూ మారాలి, లోకమంతా రక్షించబడాలి, ప్రభు రాజ్యం విస్తరించాలి, సార్వత్రిక సంఘం కొరకు స్పృహ కలిగి ఉండాలి. నేను ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ యేసుక్రీస్తు ప్రభు నందు నా కుటుంబమే అన్న దృక్పథం కలిగి ఉండాలి. అర్థం కావాలి. కాబట్టి ఆది సంఘం వాళ్ళ మధ్య ఉన్న వారిని బయటికి పంపించారు, బయటికి పంపించారు అక్కడ సేవ చేయడానికి. ఆధునిక సంఘం తయారు చేయట్లేదు సేవకుల్ని, ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు, టాలెంట్స్ వాడుకోవడానికి స్కోప్ లేదు, వచ్చి బొమ్మల్లా కూర్చొని వెళ్ళిపోవడమే. తయారైనా సరే అక్కడే ఉండాలి, ఆ బ్రాంచ్లోనే ఉండాలి, కంట్రోల్గా ఉండాలి, చెప్పినట్టుగానే ఉండాలి. పంపరు, మిషనరీ సేవ చేయాల్సింది సంఘాలే. సువార్త ఉందని ఉత్తర భారతదేశం యొక్క బాధ్యత దక్షిణ భారతదేశపు సంఘాందే. మిషనరీ సేవ చేయరు, మిషనరీని పంపరు, ఈవెన్ ప్రోత్సహించరు, ఈవెన్ ప్రోత్సాహం చేయట్లేదు. అది వింతైన పోకడ. 8వ మాట, ఆదిమ సంఘం సిలువను ధరించుకుంది, సిలువను ధరించుకుంది. సిలువ అన్న మాట దగ్గర శ్రమ, మరణం, మరణం. వారు శ్రమలలో సంతోషించారు, శ్రమలలో సంతోషించారు. అపొస్తల కార్యాల గ్రంథం 5:40-41. అపొస్తల కార్యాల గ్రంథం 5:40-41. వారు అతని మాటకు సమ్మతించి అపొస్తలను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. వారిని పట్టుకొని కొడితే, వారిని పట్టుకుని కొడితే వారి రెస్పాన్స్ ఎట్లా ఉంది? కలిపి ఒకటి, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచ్చు. గొప్ప బ్యాకింగ్ ఎంచుకున్నారు. దేవుడు మమ్మల్ని వదిలేశాడు, మాకు శ్రమ వచ్చింది, అప్పే అట్లాంటి నేరో మైండ్తో లేరు, గొప్ప భాగ్యం ఎంచుకున్నారు, సంతోషించారట ఆ దెబ్బలు తిన్నందుకు. అంత మాత్రమే కాక 42, మానకుండా ప్రతి దినం మళ్ళా ప్రకటిస్తున్నారు. శ్రమలలో వారు సంతోషించారు, శ్రమలలో సహితం వాళ్ళ పరిచర్యను ఆపలేదు. అపొస్తల కార్యాల గ్రంథం 14:22 పౌలు యాటిట్యూడ్ ఎంత విచిత్రంగా ఉంటుందో. అపొస్తల కార్యాల గ్రంథం 14:22 పౌలు అంటాడు, మరియు ప్రతి సంఘముల వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభునకు వారిని అప్పగించిరి. కింద ఒక మాట అంటాడు 22:5, శిష్యుల మనసు దృఢపరిచి 22, శిష్యుల మనసు దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని, అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవరనని వారిని హెచ్చరించిరి. అనేక శ్రమలు, ఒకటే రెండు శ్రమ కాదు. క్రైస్తవ జీవితం దేవుని కొరకు శ్రమ పడ్డం, దేవుని కొరకు చనిపోవటం, ఆయన కొరకు శ్రమ పడ్డం, ఆయన కొరకు చనిపోవటం, అది క్రైస్తవ జీవితం. 22 అదే అంటాడు, బాబు ఈ ఒక్క శ్రమ కాదు, అనేక హింసలు పొంది అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యాన్ని చేరుకోవాలి. సందర్భం ఏంటంటే పౌలు 19వ వచనంలో పౌలును కొట్టి చంపేశారు, చచ్చిపోయాడు పౌలు. చచ్చిపోయాడన్న కన్ఫర్మేషన్ తోటి ఆయన బయటకు ఈడ్ చేశారు. దేవుడు ఆయన్ని మరలా బ్రతికించాడు. ఏ ప్రాంతాల్లో కొట్టారో ఆ ప్రాంతాలకు తిరిగి వచ్చాడు. ఏ ప్రాంతాల నుంచి వచ్చి కొట్టారో, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, 19వ వచనం ప్రకారంగా అంత్యోకి నుంచి వచ్చారు, ఈకు నుంచి వచ్చారు, వచ్చి పౌలును కొట్టారు, చంపారు. 21వ వచనం, వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును, ఈకోనియకును, అంత్యోకియకు వచ్చి తిరిగి వచ్చి శిష్యుల మనసును దృఢపరిచి ఆ ప్రాంతాలకు వచ్చి ఆ ప్రాంతంలో బోధిస్తున్న అనేక శ్రమలను మనం పొంది దేవుని రాజ్యాన్ని చేరుకోవాలి. శ్రమలను సంతోషించారు, శ్రమలను అనుభవించి దేవుని రాజ్యానికి వెళ్ళారు. 2 తిమోతి 3:12 ప్రకారంగా ఆయన యందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. భూమి మీద యేసుక్రీస్తు ప్రభు కొరకు సేవ చేస్తే ఖచ్చితంగా బహుమానాలు కాదు, హింసలే వస్తాయి. అది వాళ్ళకి అర్థమైంది, అది వాళ్ళు బోధించారు, ఆ శ్రమలలో సంతోషించారు. కానీ ఆధునిక సంఘం సుఖజీవనాన్ని కోరుకుంటున్నారు. ఒక మాట పడ్డానికి సిద్ధంగా లేరు, ఒక దెబ్బ పడ్డానికి సిద్ధంగా లేరు, ఏమీ కోల్పోవడానికి సిద్ధంగా లేరు, ఏ శ్రమను కూడా వాళ్ళు ఒప్పుకోరు. సంఘం సుఖజీవనాన్ని కోరుకుంటుంది. మేము ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, సెక్యూరిటీని కోరుకుంటుంది, మేము సెక్యూర్డ్గా ఉండాలి. రెండవ మాట, నేటి సంఘం సిలువను వదిలేసింది, కిరీటాన్ని హత్తుకుంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఏమో ముందు క్రాస్, తర్వాత క్రౌన్ అన్నాడు. ఇప్పుడు క్రాస్ ధరిద్దాము, ఇప్పుడు సిలువను పొందుకుందాము, రేపు కిరీటాన్ని పొందుకుందాము అన్నాడు ఆయన. నేటి సంఘంలో ఏముందంటే ఇక్కడా కిరీటమే అక్కడా కిరీటమే, ఇక్కడా కిరీటమే అక్కడా కిరీటమే. సిలువ మన సంబంధం లేదు, యేసుక్రీస్తు ప్రభుకి మాత్రమే పరిమితం. లూకాసువార్త 9:23 వచనంలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాట, ఎవడైనా నన్ను వెంబడింపు కోరితే తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ప్రతి దినం నన్ను వెంబడించాలి. డినై యువర్ సెల్స్. పౌలు అంటాడు, నేను సిలువ వేయబడ్డాను, లోకాన్ని సిలువ వేయబడ్డాను, శరీరాన్ని దాని దురాశతో సిలువ వేస్తున్నాను, శరీరాన్ని నలగొట్టు లోపరుచుకుంటున్నాను, నేను బహువిశేషంగా ప్రయాసపడ్డాను, బహువిశేషంగా ప్రయాసపడ్డాను. ఇది పౌలు యొక్క అనుభవం, ఆయన బోధలు. కానీ మనకేమీ లేదు, మనకేమీ లేదు, ఏ శ్రమ లేదు, ఏ పని లేదు, ఏ ప్రయాస లేదు, కిరీటమే. దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు దీనిస్తాడు, దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు దీనిస్తాడు. అదే సంఘం బోధిస్తుంది, అలాగే విశ్వాసాన్ని నమ్మిస్తున్నారు, అలాగే నమ్మేసి జీవిస్తున్నాం, మోసంలోకి వెళ్తున్నాం. వారైతే సిలువను హత్తుకున్నారు, సిలువను హత్తుకున్నారు, నేడైతే కిరీటాన్ని హత్తుకుంటున్నారు. వారైతే శ్రమలు సహజంగా ఎంచారు. యేసుక్రీస్తు ప్రభుని శ్రమ పెట్టిన లోకం మనల్ని ఎందుకు సుఖపెడుతుంది? ఆయన చంపిన లోకం మనకెందుకు వత్తాసు పలుకుతుంది? ఆయన ఆయన బోధ నచ్చినప్పుడు, ఆయన చెప్పిన బోధే మనం బోధిస్తా ఉంటే మనం ఎట్లా నచ్చుతాం? నచ్చం, ఖచ్చితంగా నచ్చం. ఆ స్పృహతోటి వాళ్ళు ఉన్నారు, ఆ స్పృహతో వాళ్ళు ఉన్నారు. కానీ నేడు మాత్రం నచ్చాలి, నచ్చాలి. నేడు మాత్రం లోకం మనల్ని మెచ్చాలి, లోకంలో మనమేంటో ప్రూవ్ చేసుకోవాలి. నిజంగా ఈ విషయంలో కూడా శ్రమ పడే విషయంలో డైవర్ట్ అవుతున్నట్టుగా నాలుగు గోడల మధ్య మంచి బట్టలు కట్టుకొని, మంచి భోజనం చేసి, మంచిగా రెండు పాటలు పాడి, మ్యూజిక్ ప్లే చేసి, ఏదో కానుకిచ్చి మేము దేవుని ఉద్ధరించడానికి వచ్చామన్న ఫీలింగ్తో కూర్చొని, ఏం పని లేకుండా, ఏ శ్రమ పొందకుండా, ఏ శ్రమ పొందకుండా నిజంగా టైం వేస్ట్ చేస్తున్నాం, నిజంగా మోసలో జీవిస్తున్నాం. తర్వాత 9వ పాయింట్, వేరియేషన్స్ లో 9వ పాయింట్, ఆది సంఘం సువార్తను ప్రకటించారు, సువార్తను ప్రకటించారు. అపోస్తుల కార్యాల గ్రంథం, అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో ఆ మాట మనం చూడాలి. అపోస్తులే సువార్త ప్రకటించడం కాదు, మిగతా అందరూ చేశారు సువార్త పరిచర్య, అందరూ చేశారు. ఆ 12 మందే కాదు, 7 భోజనాలు బల దగ్గర నియమించబడ్డ స్టెఫను, ఫిలిప్పు వాళ్ళు కూడా చేశారు. 8వ అధ్యాయంలో ఎవరో ఫిలిప్పు చేస్తున్నాడు. 8వ అధ్యాయంలో పరిచర్య ఫిలిప్పు చేస్తున్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 4వచనం, 8వ అధ్యాయము 4వచనం. కాబట్టి చెదరిపోయిన వారు సంఘం అంతా మీదకి శ్రమ వచ్చింది, దేవుడే తీసుకొచ్చాడు. యెరూషలేములో ఉండలేని పరిస్థితులు వచ్చాయి, యెరూషలేము నుంచి చల్లా చెదిరైపోయారు. వారు చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. వారు వేరు వేరు దేశాలకు వెళ్ళిపోతా ఉంటే, అమ్మయ్య మీరు సెటిల్ అవడానికి వచ్చామనుకోలా, దేవుడు తన సువార్త ప్రకటన కొరకే చెదరగొట్టి తీసుకొచ్చాడు అన్న స్పృహ వాళ్ళకు ఉంది. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అప్పుడు పిలుపు సమరయ పట్టణం వరకు వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. పిలుపు అపోస్తులుడు, 12 మందిలో లేడు, భోజన బల్లదే నియమించబడ్డవారు, వీళ్ళు కూడా సువార్త ప్రకటిస్తున్నారు. అపోస్తులే కాదు, విశ్వాసులు ప్రకటిస్తున్నారు, సెకండ్ లైన్ లీడర్స్ కూడా ప్రకటిస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. 40వ వచనం, అయితే పిలుపు అజోతులో కనబడును, అక్కడ నుండి కైసరకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించొచ్చు వచ్చాను. ఊరకనే వెళ్ళి ఊరకనే రాలేదు, ఊరకనే వెళ్ళి ఊరకనే రాలేదు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ సువార్త ప్రకటించారు, ఎక్కడికి వెళ్ళినా సువార్త ధ్యేయంగానే వాళ్ళు పనిచేశారు, సువార్తను ప్రకటించారు. శ్రమలు కూడా సువార్త ప్రకటన కొరకే వచ్చాయన్న స్పృహలో వారు ఉన్నారు. అపొస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనంలో అంత్యోకయ సంఘం, వారు కలిసి ఒక సంవత్సరం అంతా ఈ సంఘంలో ఉండి బహుజనులకు వాక్యం బోధించారు. వాక్యం బోధించారు, సువార్త ఉంది, బోధ ఉంది. సువార్త ఎరగిన వారికి, బోధ ఎరిగిన వారికి. సువార్త యేసుక్రీస్తు ప్రభును పరిచయం చేయటం, బోధ యేసుక్రీస్తు ప్రభులో నడవటం నేర్పించటం, రెండు ఉన్నాయి. బోధ ఉంది, సువార్త ఉంది. నేడు విచిత్రం ఏంటంటే సంఘం లోపల సువార్త చేస్తున్నారు. లోకాన్ని కదా సువార్త, రక్షించబడ్డ వారు కాదు కదా సువార్త, రక్షించబడిన వారికి సువార్త చేస్తున్నారు. సంఘం లోపల సువార్త జరుగుతుంది, నిజంగా మనం మోసం చేసుకోవడం. బోధ జరగట్లా, ఒక సిస్టమాటిక్ స్టడీ జరగట్లా, ఎప్పుడు చెప్పిందే చెప్పి సంఘం బోరుకుపేస్తుంది. యవనస్తులు వెళ్ళటంలా, ఉద్యోగస్తులు వెళ్ళటంలా, అన్ని బైబిల్ దాటిన స్టోరీలు, అనుభవాలు, కథలు, ఫీలింగ్స్, దర్శనాలు, పిట్ట కథలు. ఆధునిక సంఘంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే సువార్త అందని ప్రాంతాలకు వెళ్ళటం లేదు, కొత్త ప్రాంతాలకు వెళ్ళటం లేదు, అన్రీచ్డ్ ప్లేసెస్కు వెళ్ళటం లేదు. ఈ అన్రీచ్డ్ ప్లేసెస్కు వెళ్ళటం అన్న మాట దగ్గర గవర్నమెంట్ సెక్టర్స్ మధ్యకు వెళ్ళట్లేదు, జైల్స్ మధ్యకు వెళ్ళట్లేదు, కాలేజీల్లోకి వెళ్ళట్లేదు. అర్బనైజేషన్ పేరట చాలా పాపులేషన్ అర్బన్ ఏరియాలో ఉన్నారు, అక్కడికి వెళ్ళట్లేదు. మళ్ళా మాట్లాడితే గ్రామాల కోసం మాట్లాడతారు, మళ్ళీ గ్రామాల కోసం అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి వచ్చేస్తారు, క్రిస్మస్కో, ఈస్టర్కో, గుడ్ ఫ్రైడేకో. సువార్త భారం లేదు, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడిందని పౌలు అంటున్నాడు. ఆ భారం ఏమీ లేదు, అంత సెలబ్రేషన్, ఆరాధన. ఏంటి ఆరాధన? తన్మయం చెందిపోయి లోకాన్ని మర్చిపోయి పెద్ద చక్కటి సౌండ్ సిస్టమ్ మ్యూజిక్ పెట్టుకొని ఓ శక్తివంతమైన ఆరాధన. లోకం నశించిపోతున్నా పట్టింపు లేదు, దేవుడేమో వార్త కోసం వెళ్ళండి ప్రకటించాడని చెప్తున్నా పట్టింపు లేదు. సువార్త అందిన ప్రాంతాలకు, పల్లెలకు, పట్టణాలకు, డిపార్ట్మెంట్స్కి వెళ్ళటంలా, అసలుగా సువార్తే ఊపిరిగా, సువార్తే ధీమగా, సువార్త ప్రకటించాల్సిన భారం మోపబడిందన్న ఆ స్పృహే లేదు. సువార్తను ప్రకటించాలి, ప్రకటించడం లేదు. 10వది, వారు వారి ఆస్తులను అమ్మేశారు, లోకానికి ప్రేమను పంచిపెట్టారు. వారి ఆస్తులను అమ్మి లోకానికి ప్రేమను పంచిపెట్టారు. అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 46వ అధ్యాయము 45, ఇదిగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొనది పంచిపెట్టారు. అమ్మారు, ఆస్తులు అమ్మారు, దాచుకోలా పంచిపెట్టారు. అమ్మిని మళ్ళీ దాచుకోవడం కోసం కాదు, ఇక్కడ అమ్మేసి ఇంకో చోట కొండం కోసం కాదు, రియల్ ఎస్టేట్ కాదు, దానికోసం అమ్మలేదు. వాళ్ళు పరిచయ అవసరతల కోసం అమ్మారు. ఆ ఆకలితో ఉన్నవారు ఆకలి తీర్చడానికి అమ్మారు. అనేకుల కోసం వాళ్ళు వాడారు వాటిని. 34వ అధ్యాయంలో 34 భూమిలైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి, భూములు ఇళ్ళు అవి మళ్ళా ఆ స్థిరాస్తులు, చరాస్తులు కాదు, లిక్విడ్ క్యాష్ ఉంటే అందులో దశమ భాగం ఇస్తాను. అనికమాన సిద్ధాంతం, పాత నిబంధన సిద్ధాంతం. పాత నిబంధనలు ఎక్కడుంది దశమ భాగం? వాళ్ళేమో ఆస్తులు అమ్ముతా ఉంటే, వాళ్ళ ఆస్తులు అమ్ముతా ఉంటే దశమ భాగం అంటాం. జక్కేలేసాడు, అయ్యా సగం బేదలకు ఇచ్చేస్తాను, నాలుగు రేట్లు అన్యాయంగా తీసుకున్న వాళ్ళు తిరిగి చెల్లిస్తాను, నీకేం మిగులుతుంది, నాకు నువ్వు మిగులుతావు అంటే చాలు. ఉమ్మడి ఆస్తి అయిపోయింది, పంచిపెట్టడం అలవాటు చేసుకున్నారు, భూములు నమ్ముతున్నారు, స్థిరాస్తులు నమ్ముతున్నారు, పొలాలు నమ్ముతున్నారు. గణపతికి రాసిన పత్రిక 6:2, గణపతికి రాసిన పత్రిక 6:2. ఒకని భారాలు ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకరి పిషుని పట్టించుకోండి, ఒకరి భారం ఒకరు భరించండి. సంఘం దేవుని కుటుంబం, ఇట్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ ఫ్యామిలీస్. దేవుని కుటుంబం, దేవుని కుటుంబంలో ఆ ప్రేమ ఉండాలి. దాన్ని డబ్బుల రూపంలో చూపించారు, ఆస్తులు అమ్మి చూపించారు. నేడు ప్రేమ లేదు, ప్రేమ లేదు, మనుషులకు విలువ లేదు. డబ్బు ఉంటేనే మనుషులకు విలువ. ప్రేమ చల్లారిపోయింది. ప్రేమించేది మనుషులను కాదు, ఆత్మను కాదు, ఆస్తుని ప్రేమిస్తున్నారు. ఒకటి అమ్మి పంచిపెట్టేది లేదు, ఎవరు బాగా డబ్బు ఉంటే వాళ్ళు మాకు ఇస్తారు అన్నట్టుగా కుర్చీలేస్తున్నారు, కుర్చీలేస్తున్నారు. ఇచ్చి దేవుడు మమ్మల్ని ఇచ్చేవాడిగా ఉంచాడు, పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చడు ధన్యత అన్న ఆ స్థాయిలో లేరు. దేహీ అని చేతులు చేసి నిలబడేవారుగా ఉన్నారు. లోకంలో అన్ని డబ్బు కోసమే చేస్తారు, సంఘంలో అన్ని డబ్బు కోసమే చేస్తున్నట్టుగానే కనబడుతున్నారు. డబ్బు కోసమే అన్ని చేస్తున్నట్టుగా ఉన్నారు. వాళ్ళు అమ్మారు, ఇచ్చారు, ప్రేమను చూపించారు. నేడు ప్రేమే లేదు, ప్రేమ లేదు. వాళ్ళు ఆస్తులు ఖర్చు పెట్టి ఆత్మను సంపాదిస్తే, నేడు ఆస్తులు కొరకు ఆత్మను దూరం చేసుకుంటున్నాం లేదా వంచేస్తున్నాం. నిజంగా కొత్త వారు డబ్బులు ఇచ్చి చేతులు దుబ్బుకి వెళ్ళిపోతున్నారు. ఆయన మాకు మెయిల్ చేశాడు, మేము ఆయన కానుకేశాం. అది కాదు సోదరుడా అని చెప్పే పరిస్థితి లేదు. చివరిగా 11, నిరీక్షణతో బ్రతికారు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉందంటే నిరీక్షణతో వాళ్ళు జీవించారు. మొదటి దశలోని పత్రిక 4:14-18 ఆయన కోసం కనిపెడుతున్నాము. తీతు పత్రిక 2:11-13 శుభప్రదమైన నిరీక్షణ, బ్లెస్డ్ హోప్. కొలసి పత్రిక 3:1 క్రీస్తునందు క్రీస్తుతో కూడా మీరు లేపబడితే పైనన్న వాటి మీద మనసు పెట్టుకోండి. అక్కడ క్రీస్తు ఉన్నాడు, తండ్రి సింహాసనం ముందు కుడి పార్శ్వ ఉన్నాడు, ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన మీద మనసు పెట్టుకోండి, ఆయన రావని ఎదురు చూడండి. అది బోధ, అలాగే ఉన్నారు. పౌలు ఏం బోధించారంటే ఇదే మాట అంటాడు, మనం ప్రభువును తెలుసుకోవడానికి వెళ్తున్నాం, మనం ప్రభు దగ్గరికి వెళ్తున్నాం, మనం ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నాం. ప్రభు అదే బోధించాడు, నేను మీకు స్థలాలు సిద్ధపరిచి వెళ్తున్నాను, నేనుండే స్థలంలో మీరు ఉండేలాగా మళ్ళా వచ్చి తీసుకెళ్తాను, మీరు సిద్ధంగా ఉండండి. వాళ్ళు నిరీక్షణతో బ్రతికారు, ఎదురు చూశారు, మరణాథాన్ని సెల్యూట్ చేసుకున్నారు, ప్రభు అయిన యేసు వస్తున్నాడు అని ఒకరినొకరు హెచ్చరించుకున్నారు, ప్రభు అయిన యేసు రమ్ము అని ప్రార్థన చేశారు. నేడు వెళ్లాలని లేదు. నేటి సంఘాలకు నిరీక్షణే ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ జీవిత కాలం కొరకే జీవిస్తున్నారు, ఈ జీవితం కోసం మాత్రమే జీవిస్తున్నారు, పరలోకాన్ని మర్చిపోతున్నారు, సిద్ధపాటు లేకుండా జీవించేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వస్తాడు అనుకోవట్లేదు, తీర్పు జరుగుతుంది అనుకోవట్లేదు, నరకం ఉంది అనుకోవట్లేదు, పరలోకం ఉంది అని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే అలాంటి బోధ సంఘాలు జరగట్లేదు, అలాంటి బోధ సంఘాలు జరగట్లేదు. ప్రభునందు ప్రియులారా, మనం ప్రార్థన చేసి మనం ఏమైనా చేయగలిగితే ఈ ఏరియాలో సంఘాన్ని మార్చాలి. ఈ ఏరియాలో సంఘాన్ని మనం మార్చాం. కాబట్టి ఈ ఈ మాటలు ఈ ఈరోజు ఈ 7 మాటలు మనసులో తీసుకుందాం. నాయకులను శిష్యులను తయారు చేయాలి, సంఘం నాయకులను తయారు చేయాలి, మిషనరీని పంపించాలి, సంఘమే మిషనరీ సేవా బాధ్యత తీసుకోవాలి, సంఘంలో నుంచి మిషనరీస్ రావాలి, శ్రమల కొరకు సిద్ధపడాలి. శ్రమ క్రైస్తవ లక్షణంగా సంఘాలు ఎరగాలి, సువార్తను ప్రకటించాలి, ఆస్తులను అమ్మాలి, ప్రేమను పంచాలి, ఫైనల్ గా నిరీక్షణతో బ్రతకాలి. మనం ఎలా ఉన్నాం పరీక్ష చేసుకుందాం, మన సంఘాలు ఏం బోధిస్తున్నాం పరీక్ష చేసుకుందాం, ఆదిమ సంఘం యొక్క అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నం చేద్దాం. అటు కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్.